కృతజ్ఞత, అకృతజ్ఞత, కృతఘ్నత అని మూడింటిని చెప్పారు మనకి. ఒకటి కృతము అంటే చెయ్యబడినది. ఎవరైనా గురువుగారు ఒక దండ వేశారు అంటే ఇక్కడ దండ వేయడం అనే పని జరిగింది, ఇది కృతము. మంచినీళ్ళు ఇచ్చారు, అది కృతము. అన్నం పెట్టారు, అది కృతము, చెయ్యబడింది గనక. జ్ఞ అంటే దానిని గుర్తుపెట్టుకొనుట. కృతజ్ఞత, ఎవడన్నా మంచినీళ్ళు ఇస్తే నాయన మంచినీళ్ళు ఇచ్చావా ధన్యవాదాలు అంటే ఆ మంచినీళ్ళు ఇవ్వడం అనే పనిని వీడు గుర్తుపెట్టుకున్నాడు, అది కృతజ్ఞత. అన్నం పెట్టాడు, గుర్తుపెట్టుకున్నాడు. దండ వేశాడు, గుర్తుపెట్టుకున్నాడు. మరీ 10 ఏళ్ళు గుర్తుపెట్టుకోలేం కానీ వెంటనే కాసేపు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక పని చేస్తే గుర్తుపెట్టుకుంటే దానికి కృతజ్ఞత. అందరూ అలా పెట్టుకుంటారా గుర్తు? మరి అన్నం తినగానే మళ్ళీ మర్చిపోయి ఆ పెడితే పెట్టేవులే అని దులుపుకుపోయేవాడు కొందరు ఉంటారు. ఇలా చేసిన వేలు మరిచిపోతే అకృతజ్ఞత, అంటే కృతమును గుర్తుపెట్టుకోలేదు చేసిన దాన్ని. దీనికి వ్యతిరేకముగా చేసిన వేలు మరిచిపోతే కొంతవరకు దోషం. మేలు చేసిన వాడికి కూడా కీడు చేయడం, మేలు మరిచి వాడికి అపకారం తలపెడితే, కృతమునకు నాశనం తలపెడితే ఘన, అది ఘన అన్న హా అన్న చంపుట. మేలును కూడా మరిచి కీడు తలపెట్టడం కృతఘ్నత. ఎవడన్నా ఉపకారం చేసిన వాడికి అపకారం చేయడం కృతఘ్నత. ఈ మూడు మహాభయంకరమైనటువంటి లక్షణాలలో మొదటి లక్షణం కృతఘ్నత, మధ్యమ లక్షణం అకృతజ్ఞత, ఉత్తమ లక్షణం కృతజ్ఞత. కృతఘ్న భావము నరకము నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్మల లక్షణం. ఎన్ని ఉపకారాలు చేసినా, ఓ మంచి ఉద్యోగం ఇప్పించేట ఒక ఆయన, ఉద్యోగం కావాలో 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 అని ఒక పెద్ద ఆయన చుట్టూ తిరగ్గా తిరగ్గా ఆయన జాలిపడిపోయి, నాయన మా ఊళ్ళో ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఉద్యోగం ఇప్పిస్తున్నానని ఇప్పించాడు. వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాట. జాయిన్ అయిన 2 రోజుల తర్వాత వెళ్ళి ఎలా ఉంది ఉద్యోగం అని అడిగితే, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు వీడు. 2 రోజుల క్రితం ఉద్యోగము అంటూ కాళ్ళు అడిగేలా తిరిగాడా, ఇవాళ ఉద్యోగం రాగానే ఆ విషయం మర్చిపోయి ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుందట వీడికి. వీళ్ళు నీచులంటే ఇలాంటి లక్షణం నరకం నుంచి భూలోకానికి వచ్చిన వారి లక్షణములు. అందుకని కృతజ్ఞ భావము, ఈ నిరయము బాసిపోయి ధర నింప్రభవించిన వారి చిహ్నములు. నరకమును విడిచిపెట్టి భూలోకములోనికి వచ్చిన వారి లక్షణములు ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమి కావాలి? దేవలక్షణములున్నాయా, నరక లక్షణములు ఉన్నాయా, పాపుల పుణ్యాత్ముల వారి ప్రవర్తనని బట్టి తెలుసుకోవచ్చు. పరమ పవిత్రమైన తన ప్రవర్తనతో శత్రువుల మీద, మనస్సు మీద కూడా విజయం సాధించాడు ఆయన. కొట్టిన వాళ్ళ మనస్సును కూడా కరిగించాడు. అందుకని అనంత విజయం అన్నారు ఆయన శంఖాన్ని. ఆ వాక్ అటువంటిది గనక. నకుల సహదేవులది కూడా ఒకటి సుఘోషం, మంచి ఘోష. ఆ వాక్కు స్ఫుటమైనది. మరొకటి మణిపుష్పకము అన్నారు. అది మణిపుష్పకము అంటే సహస్రార కమలములో నుంచి వచ్చే వాక్కులు, శుద్ధ వాక్కులు అని అర్థం. సహదేవుడు బుద్ధికి బృహస్పతి, ఉపాసనా బలం కలిగిన వాడు. అంత తేలిగ్గా ఎవరిని తోలనాడేవాడు కాదు ఆయన ఒకడు. శత్రువు కూడా ముహూర్తం పెట్టమంటే పెడతాట ఆయన. మనకి అనేక దివ్య పురాణ కథలలో, స్కాంద పురాణంలో ఒక చిన్ని కథ ఉన్నది. అందులో అమావాస్య మహిమని తెలియచేస్తున్న ఘట్టంలో సహదేవుని దగ్గరికి ఒకరోజు అన్న దుర్యోధనుడు వచ్చాడు. కొద్ది రోజుల్లో మీకు మాకు యుద్ధం జరుగుతోంది సహదేవ, మా కౌరవులం పాండవులను చంపాలి. కౌరవులకు విజయం కలగడానికి, పాండవుల్ని చంపడానికి మంచి ముహూర్తం పెట్టు అన్నాడు. అనగానే రేపు రాబోతున్న కార్తీక మాసంలో అమావాస్య తిథి నాడు కురుక్షేత్రానికి వెళ్ళి బంగారం దానం చేసి తర్పణాలు ఇస్తే నీకు విజయం వచ్చేస్తుంది, ముడుపు కట్టే ఆ రోజు అన్నాడు. ఆ రోజు పూజ చేసి కురుక్షేత్రంలో స్నానం చేసి విఘ్నేశ్వరుడికి మీదుగట్టు బంగారం దానం చెయ్యి, పాండవ వినాశార్థం అమావాస్యార్చన మహం కరిషి అని సంకల్పం చెప్పుకో, నీకు విజయం అని ముహూర్తం పెట్టేశాడు ఈయన. అమావాస్య యుద్ధానికి చాలా మంచిది గనక. దుర్యోధనుడు ఈయనకి దక్షిణిచ్చి వెళ్ళిపోయాడు తాంబూలం. దక్షిణ కోసం తనని చంపడానికి ముహూర్తం పెట్టాడు ఆయన. ఎవడన్నా ఈ పని చేస్తాడా? పద్మాకర్ గారు, మీ ప్రాణం తీసేస్తాం, కత్తితో నరుగుతాం, మంచి ముహూర్తం పెట్టండి అంటే పెడతానా? అంటే నేను పెట్టేస్తాను మంచివాడు అనుకోండి, అందరూ అలా పెడతారా? మరి సహదేవుడు పెట్టాడు. అందుకని శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి, ఏమయ్యా ఇంత న్యాయం, ఇప్పుడు నువ్వు ముహూర్తం దేనికి పెట్టావో తెలుసా అంటే యుద్ధానికి అన్నాడు. ఆ యుద్ధం ఎవరి మీదకి? మా మీదకి. ఈ యుద్ధానికి నువ్వు పెట్టిన ముహూర్తానికి వాడు ముడుపు కట్టి దానం చేస్తే ఇంకా మిమ్మల్ని ఎవరన్నా రక్షించగలరా? రక్షించలేని, మేము చచ్చిపోతాం అన్నాడు ఆయన. మరి చేతులారా ఆత్మనాశనానికి ముహూర్తం పెడతారయ్యా అంటే నేనేం చేయనయ్యా? నా విద్యని ఎవరైనా అడిగితే తప్పక దానం చేస్తానని నియమం. మేము నిజమైన జ్యోతిష్కుణ్ణి, రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రాణం తీస్తానని ముహూర్తం పెడతాను, అది నా నియమము అన్నట్ట. ఇది మణిపుష్పక లక్షణం అంటే. ఆఖరికి అమ్మ నిన్ను చంపేస్తామంటే కూడా చంపుకుంటారు అంటుంది అమ్మ. కుమారుడు వచ్చి ఆస్తి కోసం తల్లి ప్రాణం తీస్తున్న ఫోన్లే జాగ్రత్తలైనా బీరువాలు ఇంకా నా నెక్లెస్ కూడా తీసుకో ఉంటుంది ఒక ఆవిడ. వాళ్ళ అమ్మని కర్రబెట్టి కొడతానని వస్తే కూడా ఆస్తి ఇస్తుంది, అది అమ్మ లక్షణం. ఆ వాక్కు కలిగిన వాడు సహదేవుడు. అందుకనే ఆయన శంఖానికి మణిపుష్పకం అని పేరు పెట్టారు. ఇలాంటి మహాత్ములు ఉంటారంటే ఉంటారు ఇలాంటి వాడు. అయితే అదృష్టవశాత్తు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అక్కడ సరిపోయింది. పాండవుల్ని చంపడానికి కూడా యుద్ధానికి ముహూర్తం సహదేవుడు పెట్టగానే కొంప ముంచాడయ్యా, మీ తమ్ముడు మిమ్మల్ని నాశనం చేయడానికి ముహూర్తం పెట్టాడు, ఈ ముహూర్తంలో దుర్యోధనుడు ముడుపు కడితే ఇంకా వాడిని ఎవ్వరూ నాశనం చేయలేరు, ముందు ముహూర్తం పెట్టించుకున్న వాడి తర్వాత మనం పెట్టించుకున్న ఉపయోగం లేదు, అయినా మిమ్మల్ని ఏం చేయాలి, రక్షించాలి, బాధ్యత నాది అన్నాడు. ధర్మరాజు గారు కాళ్ళు పట్టుకుని, పరమాత్మ నువ్వే రక్షించు, మా వాడు ఇలాగే చేస్తాడులే అన్నట్ట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, కురుక్షేత్రానికి అమావాస్య ముందు చతుర్దశి రోజే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అమాయాం తిథౌ, అమా అంటే కూడి ఉండుట, సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమా, అమా అంటే కలిసి ఉండుట అని అర్థం, అవ్యయానికి అర్థం. అందుకని సూర్యచంద్రులు కలిసి ఉన్న ఈ అమావాస్య తిథి నాడు నేను తర్పణం ఇస్తున్నాను పితృదేవతలకి, సువర్ణదానం చేస్తున్నాను, పాండవ రక్షణార్థం ముహూర్తానికి ముడుపు కొడుతున్నానని సంకల్పం చెప్పి తర్పణాలు ఇచ్చేశాడు. ఇదంతా ఋషులు చూశారు. అమావాస్య రేపైతే ఈయన ముందు రోజు వచ్చి తర్పణం ఇస్తున్నాడు, కృష్ణుడి కంటే ఎవరికి తెలుస్తుంది ఈ లోకంలో కృష్ణుడు అమావాస్య అన్నాడంటే ఇది అమావాస్య అయి ఉంటుంది, మనమే పొరపాటులు పంచాంగం చూసుకోలేదేమో అనుకుని ఋషులంతా వచ్చి వీళ్ళు తర్పణాలు ఇచ్చేశారు, పితృదేవతలకి పిండాలు పెట్టేశారు. దాంతో ఇప్పుడు సూర్యుడికి చంద్రుడికి అనుమానం వచ్చింది. అసలు అమావాస్యనిచ్చే వాళ్లే అనుమానం ఇచ్చి ఎదురుగొదురుగా నిలబడి, కృష్ణ నిజానికి అమావాస్య రేపు కదా, కాలపురుషుడివైన నువ్వే ముందుకు వచ్చావేమిటని అడిగాడు. అడిగితే అప్పుడు కృష్ణుడు, అమా అంటే ఏమిటి, కలిసి ఉండుట, ఎవరు కలిసి ఉండుట, మేమిద్దరం ఎదురుగా నిలబడుట, ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉన్నారని అడిగాడు ఆయన. ఈయన అడగడం కోసం సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా నిలబడ్డారట, మీ ఇద్దరు ఎదురుగా నిలబడ్డారుగా, ఇదే అమావాస్య, కావాలంటే మళ్ళీ సంకల్పం చెప్పుకుంటాను, ఇప్పుడు నిజమైన అమావాస్య అని మళ్ళీ ఎదురుగుండా నిలబడి సంకల్పం చెప్పి ముడుపు కట్టాడు. దాంతో రేపు రావలసిన అమావాస్య వాడు ముందు వచ్చేసింది, కృష్ణుడు తీసుకొచ్చాడు కాలమాయన గనక. అందువల్ల పాండవులకు విజయం వచ్చింది, లేకపోతే పాండవులు ఈ సృష్టిలో ఎవరూ కాపాడలేరు. చమత్కారం చేయగలిగాడు ఆయన. ఎందుకు చెబుతున్నామంటే ఆయా వ్యక్తుల వాక్కు ఒక్కొక్క ధర్మానికి కట్టుబడి ఉంటుంది, దానికి తగిన రీతిలో శంఖములకు కూడా పేర్లు పెట్టారు. మన శరీరములు కూడా అలాంటి శంఖములు. ఇందులోంచి వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులేనాలు ఎటువంటివి అంటే మన వాక్కుని స్ఫుటమా అస్ఫుటమా తెలియజేస్తాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాంటి సాధకులో తెలుపుతాము. ఈ తెలిపేది వాక్కే. నీ వాక్కు 10 సార్లు వినిపించావంటే నీవు ఎటువంటి సాధకుడివో నేను చెప్పేస్తాను అంటాడు పరమ పూజ్యుడు. అసలు యోగానికి మూలకారకుడు పతంజలి అని ఒక ఆయన ఉన్నాడు, పతంజలి చాలా గొప్ప భాష్యం రాశాడు. ఆయన చెప్పాడు, వ్యక్తి వాక్కుని బట్టి వాడి సాధన ఏ చక్రంలో జరుగుతోంది, అసలు వాడు యోగి అవునా రోగి అవునా. కాబట్టి కేవలము యోగాభ్యాసము చేస్తున్నానని చెప్పినా అంత మాత్రం చేత నమ్మక్కరలా, అతని వాక్యములో నాస్తికత్వం కనబడిందంటే వాడు యోగి కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. యోగ సాధకుడు వేదమును, వేదములలో ఉన్న పురుషులను తిరస్కరించరు. కృష్ణుడు లేడు, దేవుడు లేడు, నువ్వే దేవుడు అని ఎవడైనా చెప్పాడంటే వాడు యోగి కాదు, భయంకర రోగి. వాడు లోకాన్ని నాశనం చేస్తున్నాడు. ఇవాళ కొంతమంది అలాంటి అసాధకులు కూడా తయారై వేద ప్రామాణ్యాన్ని తొలగించి, దేవుడు లేడు, దెయ్యం లేదు, కృష్ణుడు లేడు, నీకు నువ్వే దేవుడు, శ్వాస మీద అలా ధ్యాస పెట్టేస్తే నువ్వు దేవుడు అయిపోతావు అని చెబితే అయిపోతాడా, అంత తేలిగ్గా అయిపోతే ఇన్నాళ్ళ నుంచి ఇవన్నీ ఏమైపోతున్నాయి. స్వామి పరమహంస యోగానందని ఒక ఆయన చాలా గొప్ప సాధకుల్లో, ఆయన కూడా క్రియాయోగాన్ని సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా వినాలి, వింటేనే అప్పుడు అర్థమవుతుంది మనకి. ఈయన ఏనాటివాడు, 1955లో చచ్చిపోయినవాడు ఆయన. ఓసారి పశ్చిమ బెంగాల్ నుంచి హిమాలయ పర్వత ప్రాంగణాల్లో ఉన్న ఒకనొక గుహల్లోకి ఒక సద్గురువుని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఎందరో మహాసాధకులు ఉన్నారు, కొందరు పైకి కనబడతారు, కొందరు కనపడరు. ఇంట్లో కూర్చుని వినయంగా సాధన చేసుకునే గృహస్థులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అత్యద్భుత సాధకులతో నిలయం మీకు విజయవాడలో కూడా అలాంటి ఎంతోమంది ఉన్నారు. ఆ ఎదురుగుండా కూర్చున్న యావలూరి వారు కూడా అటువంటి గొప్ప సాధకులు కనపడరు. కొందరు అంతే, కొందరు కనపడతారు. నాకు మనస్సు, నేను ఎవరిని అడగక్కర్లా. నా ఎదురుగుండా కూర్చున్నప్పుడు నా చక్రంలో సాధన జరిగిందంటే ఆ వ్యక్తి సాధకుడని తెలిసిపోతుంది. లేకపోతే తెలిసి ముందే చెబుతుంది అనమాట, అసలు వాడి దగ్గరికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దు అంటుంది. ఇంట్లో కూర్చుని బయటికి కనపడకుండా సాధన చేసేవాళ్ళు చాలామంది గృహస్థ జీవితం గడుపుతూ ఉంటారు, వాళ్ళని మనం పట్టించుకోం. అలాంటి కొందరు సాధకులు మారుమూలలో ఉన్నారు, పెద్దగా పైకి కనపడరు వారు. ఓ పిచ్చి అవధూత లాంటి వాడు ఉన్నాడు, ఆయన చాలా గొప్ప సాధకుడని ఈ పరమహంస యోగానందకి వాళ్ళు గురువుగారు చెప్పారట. ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు ఈయన, కాలినడకన వెళ్ళాడు. అది కేకారణ్యం. ఎక్కడికి వెళ్ళినా ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి, కష్టంగా ఉంది నడవడం. అక్కడ దారిలో ఒక రెండు రోడ్లు కలిసే కోడలి ఉంది, ఆ కోడలి మధ్యలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని చూడగానే ఈయన పకపకనవి, ఏమిటో మానవుల అజ్ఞానం, ఎన్నాళ్ళైనా విగ్రహారాధనే చేస్తారు, సర్వాంతర్యామి భగవంతుడంటే వాడిని ఈ గుళ్ళో బంధించి ఈ లింగంలోనే ఉన్నాడు దేవుడు అనుకుని చూస్తున్నారు. దేవుడంటే ఈ శివలింగమా, ఈ గుడే పిచ్చాళ్ళు, అంతటా ఉన్నాడు పరమాత్మ, ఎవడికి వాడే దేవుడు, వాడి శ్వాస మీద తేసే చాలు అనుకున్నాడు పాపం ఈయన. అనుకుని ఆలయంలోకి వెళ్ళలేదు, హారతిస్తుంటే నమస్కారం చేయలేదు, నవ్వుకుంటూ అజ్ఞానులు అనుకున్నట్టు విగ్రహారాధన చేసేవాళ్ళంతా. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది. ఆ రోజుల్లో 1890 ఆ కాలంలో దీపాలు ఎక్కడున్నాయి, కరెంటు దీపాలు? అటువంటి కాలంలో నడుచుకుంటూ వెడుతూ ఉంటే చీకటి పడిపోతే ఎక్కడా ఆ గురువుగారు ఊరు కనపట్టల. రెండు రోడ్లు కలిసే జంక్షన్ వచ్చిందని చెప్పాను కదా, ఇక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళాలి, ఎటు వెడితే గురువుగారి దర్శనం అవుతుంది, ఈయనకి అర్థం కాల. అక్కడ ఒక మేకలు కాసుకునేవాడు కనపడ్డాడు. అబ్బాయి, ఫలానా గురువుగారు ఒక అవధూత గారు ఉన్నారట, ఆయన ఏ ఊళ్ళో ఉంటాడో చెప్పగలవా అని అడిగితే, అయ్యా ఆయన ఉన్న ఊరు ఇదేనండి, మీరు ఇలా వెళ్ళండి అని చెప్పాట. ఎడమవైపు ఒక దారి, కుడివైపు ఒక దారి ఉంటే కుడివైపు వెళ్ళండి అనగానే ఈయన కుడివైపు వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా ఆ గురువుగారు ఉన్న ఊరు కనపడలా. సరిగదా, పెద్ద పెద్ద కంచి తుమ్మ, భయంకరమైన ఇంతంత తుమ్మ, మామూలు తుమ్మ కాదు. ఆ తుమ్మముళ్ళు కాళ్ళలో గుచ్చుకుని నానాయాతన పడిపోయాడు. పీక్కుంటూ లాక్కుంటూ ఆకలి దాహం, రాత్రి అయిపోయింది. చివరికి ఒక చోట పొలాల్లో బడి పెడుతుంటే మేకల వాళ్ళ గుడిసెలు కనపడ్డాయి, గొర్రెలు మేకలు కాసుకునేవాళ్ళు. వాళ్ళలో ఒకరిని పట్టుకుని, ఫలానా గురువుగారు ఉన్న ఊరు ఎటెళ్ళాలండి, చీకట్లో తెలియట్లేదంటే బలేవాడి అయ్యా, అక్కడ రెండు రోడ్ల కోడలు కనపడిందే, ఆ జంక్షన్లో ఎడం వైపు వెళ్ళుంటే 5 నిమిషాల్లో చూసేవాడివి అయింది అన్నట్ట. అయితే అపమార్గంలో వచ్చానమాట, ఇప్పుడు వెనక్కి వెళ్ళలేకపోతున్నాను బాబోయ్, చలేస్తుంది అన్నట్ట. చివరికి వాళ్ళు వాళ్ళ పాకలో చర్మం వేసి పడుకోబెట్టి, కప్పుకోవడానికి గొంగళి అని ఉంటుంది కదా, ఆ గరుగ్గా ఉండే గొంగళి వేశారు. ఆ గొంగళి కప్పుకుని, ఆకలేసేస్తుంది బాబోయ్, చచ్చిపోతున్నాను అన్నట్ట. మేకపాలు కాచిచ్చారు, మేకపాలు తాగాడు, పడుకున్నాడు, ముడుచుకుని నానాయాతన పడి తెల్లారేక లేచి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రెండు రోడ్లు ఉన్న జంక్షన్ దగ్గర ఈ పట్టు ఎడం వైపుకి వెళ్ళాడు. 4 అడుగులు వేయగానే గోచీగుడ్డ కట్టుకున్న ఒక పిచ్చాళ్ళు లాంటి ఒక వ్యక్తి గడ్డంతో కనబడి, ఏన్నైనా రాత్రిపూట మంచు బాగా ఉందా, చలి వేసిందా, ముళ్ళు బాగా గుచ్చుకున్నాయా, మేకపాలు బాగున్నాయా, గొంగళి చలి ఆపిందా అని అడిగాడు. ఈయనకి మతిపోయి అర్థమైపోయింది ఈయనే గురువుగారని, కాళ్ళ మీద పడ్డాట. నాయనా, ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డావో తెలుసా, భగవంతుడు సర్వాంతర్యామిని నువ్వే ఒప్పుకున్నావు కదా, సర్వాంతర్యామి గుళ్ళో మాత్రం లేడని ఎలా అనుకున్నావురా అన్నాడు. వాడు అంతటా ఉన్నవాడు గుళ్ళో లేడా? వేదము అంతటా నిండి గుణరూపకర్మములు లేని వాడిని అందరూ గుర్తించలేరు గనక మానవుల్ని తొందరగా అనుగ్రహించడం కోసం కొన్ని మార్గములు పెట్టింది. శివలింగమని, విష్ణు విగ్రహమని, అమ్మవారి విగ్రహమని, వాటిలో ప్రాణప్రతిష్ఠ చేసి వాటిలో పెట్టి పూజ చేస్తే ప్రజలకు కొంచెం తొందరగా అందుతుందన్నమాట. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి జలంలో ఉంది, నీళ్లలో ఉన్న విద్యుత్ శక్తిని ఎలా గుర్తిస్తాం, దాన్ని ఒక ప్రయత్నం చేసి తీసుకొచ్చి ఒక ట్రాన్స్ఫార్మర్లోకి లాగి అక్కడెక్కడో వైర్లు తీసుకొచ్చి ఇళ్లలోకి తీసుకొస్తే దీపాలు వెలుగుతాయి. అందులో శక్తి ఉంది కదా అని ఉత్తినే రమ్మంటే వస్తుందా? రాదు. భగవంతుడు అంతటా ఉన్న విద్యుత్ శక్తి లాంటివాడు. ఈ మానవుల శరీరాలు ఈ తీగల్లాంటివి, ఇందులో జ్ఞానం అనే ఒక బల్బును వెలిగించుకోవాలి మనం. భగవంతుడు అంతటా ఉన్నవాడిని కూడా వేదమే ఈ మార్గాన్ని పెట్టి ఇందులో ఉండి తొందరగా తరించరా అంది. మొదటి మార్గం ఇది కూడా. ఇది మొదటి మార్గమే కాదు, చివరిదాకా ఉండాలి. అంతటా నిండి ఉన్న పరమాత్మని నిర్గుణారాధన ద్వారా, నిర్గుణ పరబ్రహ్మ చైతన్యాన్ని పొందడం ద్వారా పొందేవాళ్ళు కూడా మళ్ళీ మధ్య మధ్యలో గుళ్ళలోకి వెళ్ళి అభిషేకాలు చేయటంలా, వశిష్ఠుడు, అగస్త్యుడు ఇలాంటి మహాత్ములు మళ్ళీ క్షేత్రాలకి తిరగల తీర్థయాత్రలకి వాళ్ళు అంతటా చూస్తున్నారు. సాక్షాత్ వైకుంఠానికి వెళ్ళగలడు భృగువు, కానీ మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ప్రయాగలో బిందుమాధవుణ్ణి పూజించాడు. ఏం వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చపనులు చేయకు. వేద ప్రామాణ్యమునకు వ్యతిరేకముగా పెడితే అది నాస్తికత అవుతుంది సుమా అనగా అప్పుడు ఆయనకి సాధన అంటే ఏమిటో అర్థమయ్యింది. కాబట్టి ఇప్పుడు మనం ఏమిటన్నవాడు మధ్య మధ్యలో ఈ చిన్న చిత్తగా వాటి జోలికెడుతున్నాం. ఏకంగా నీకు నీవే భగవంతుడివి, వీటి జోలికి కూడా వెళ్ళక్కర్లేదని అనిపిస్తుంది మధ్యలో. అది కాదు, అక్కడ ఉన్నాడు. ఇది ఒక మార్గమే, ఈ మార్గము మాత్రమే గొప్పది అది కాదు అనుకోకూడదు. ఇందులో నుంచి అందులోకి వెళ్ళాలి, అందులోంచి ఇందులోకి వెళ్ళాలి. సగుణము నిర్గుణము రెండింటినీ విడిచిపెట్టకుండా ఉండాలి. అసలు లలితా శాసనం అంతా అదే గొప్ప సాధన అన్నమాట. ముందు భండాసురాదుల సైన్యాన్ని చంపే స్థూల రూపాన్ని వర్ణించి సూక్ష్మరూపమైన శ్రీమద్వాగ్భవకోటైక స్వరూప ముఖ పంకజ కంఠాధకటిపర్యంత మధ్యకోట స్వరూపిణి శక్తికోటైకతాపన్న కక్ష్యదో భాగధారిణి అని ఈ మూడింటి ద్వారా అమ్మవారి సూక్ష్మాతి సూక్ష్మమైన సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమము అనే పంచదశీ మహామంత్ర స్వరూపాన్ని కూడా వర్ణించారు. కాబట్టి భగవంతుడు అంతటా ఉంటాడు, గుణరూపకర్మలకు అతీతంగా ఉంటాడు, మళ్ళీ గుణరూపకర్మములు కలిగిన వానిగా కూడా దిగి వస్తాడు. ఈ దిగి రావడమే అసలు నిశ్చలైన సాధన. ఇది తెలిస్తే అప్పుడు నీకు సుఖము లేదు, దుఃఖము లేదు, సంతోషము లేదు, ఇంకో దుఃఖము లేదు, లాభము లేదు, అలాభము లేదు. అప్పుడు మనకి పొగిడిన ఒకటే, తెగడిన ఒకటే. నాకు చాలా ఆనందం కలిగించిన ఒక యోగిని చూశాను. ప్రభుదత్త బ్రహ్మచారి గారి దగ్గర చదువుకున్నటువంటి ఒక గొప్ప శిష్యుడు ఆయన. ఓ రోజున ఆయన అత్యద్భుతంగా ఉపన్యాసం చెప్పగానే ఓ మంచి పండితుడు వచ్చి, అయ్యా ఈ పూట మీ ఉపన్యాసం ప్రవాహం అనర్గళమండి, ఇటువంటి ఉపన్యాసం వెళ్ళలేదండి బాబోయని సాష్టాంగ పడిపోయి దండం పెట్టేశాడు. ఆయన అలా చిరునవ్వు వెళ్ళిపోయారు, ఇంకేమీ స్పందించలేదు. ఓ రెండు రోజులు పోయాక ఆ పూట ఎందుకో ఈయన కొంచెం జలుబు చేసి కంఠం సరిగ్గా పలకలేదు. మొన్న అంత బాగా చెప్పారు, ఇవాళ ఏంటండి ఇలా తగలేశారు మీ ఉపన్యాసం అన్నాడు ఆయనే. ఈయన మళ్ళీ చిరునవ్వే నవ్వెళ్ళిపోయాడు. మొన్న పొగిడితే ఎంత నవ్వాడో ఇవాళ అంతే, అంతకుమించి ఏమి స్పందించలా. ఇది తుల్య నిందా స్తుతిర్మౌని. స్తోత్రం చేసినా నిందించినా ఈ రెండింటిలో అలా మౌనమే ఉండాలి. ఇది కొంచెం అనడం కష్టమే, వినడము కష్టమే. ఒక్కొక్కప్పుడు అనడము వినడము తేలిక, సాధన దగ్గరకు వచ్చేసరికి కష్టం అవ్వచ్చు అన్నమాట. వ్యవహార రీత్యా ఇతరులు మనల్ని విమర్శిస్తూ ఉంటే కొంచెం కోపం రాకుండా ఎలా ఉంటుంది? కష్టపడి 7 రోజుల పాటు ఉపన్యాసం ఏర్పాటు చేశాక ఆ బాలేది ఏర్పాట్లను ఎవరన్నా అంటే కొంచెం నొచ్చుకుంటుంది. కానీ తాత్కాలికంగా నొచ్చుకున్నా ఇది మనకి లాభం. అసలు యోగులంటే ఎవరు? మానము అవమానంబును యోగికి విషము అమృత తుల్యం బనుచును. దత్తాత్రేయుడు అలర్కుడు అని ఒక శిష్యుడికి చివరి రోజుల్లో బోధన చేశాడు. అలర్కుడికి చాలా కష్టం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యేకంగా ఒక్క ఘట్టమే చెప్పుకోవాలి, ఓ 10-12 రోజులు. అంత గొప్ప సాధకులకి పనికొచ్చే ఘట్టం అది. అలర్కుడు అనేవాడు దత్తాత్రేయుడిని ఆశ్రయించి నాకెందుకు దుఃఖం వచ్చిందని అడిగితే ఆ దుఃఖానికి కారణం చెబుతూ మానము అవమానము అని రెండున్నాయి. ఇతరులు నిన్ను పొగిడితే అది గౌరవంగా భావిస్తున్నావు, తిడితే అది అవమానంగా భావిస్తున్నావు. కానీ నిజానికి ఇతరులు నిన్ను పొగిడితే అది నీకు విషం, ఇతరులు నిన్ను బాగా తిడితే అది అమృతం అన్నాడు. ఇదేమిటండి, పొగిడితే విషం ఏమిటి, తిడితే అమృతం ఏమిటి అన్నాడు ఈయన. నాయన చాలా గొప్పగా అడిగావు, ఇప్పుడు చెబుతున్నా విను. మన ఎవరన్నా పొగిడితే మన పుణ్యం వాడు పట్టుకుపోతాట. బాగా నన్ను మీరు పొగిడారంటే నా పుణ్యం మీరు ఎత్తుకుపోతున్నట్టు, అన్యాయంగా నేను కష్టపడి సాధించుకున్న జపం అంతా మీరు లాగేస్తున్నారు. అంటే అలాగని పొగడ్డం మానేయమని కాదు, లేనిపోను కూడా నన్ను ఎవరినైనా అనవసరంగా తిట్టమని కాదు, తిట్టి పాపాలు. తిడితే వాడి పాపములు మీరు లాక్కుంటున్నారు. తిట్టేవాడు పంది, పొగిడేవాడు గోవు. గోవు నాలుగుతోటి ప్రేమగా నాకితే దానికి మనలో ఉన్న సుకృతాలు వెళ్ళిపోతాయి. అందుకే ఆవు చేత నాకించుకునేవారు పూర్వం. ఆవుకి ఎప్పుడు సుకృతమే వస్తుంది నాకితే. ఆవు చేత నాకించుకున్న వాడి పుణ్యమంతా ఆవు బట్టికెడుతుందని శాస్త్రం. ఇక పంది ఏం చేస్తుంది? షిరిడీ సాయి చరిత్ర చదివిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. షిరిడీ సాయిబాబా దగ్గరికి రోజు శిష్యుడు వచ్చి, వాడి దుర్మార్గుడండి, ఆవిడ ఇలాంటిదండి, వీడు పాపాత్ముడండి, వీడు అన్నం తినడండి, వీడు సున్నం తింటాడండి, వీడు దొంగండి, వీడు పిసిని కొట్టండి అని రోజు వాడి మీద వీడి మీద అందరి దగ్గర నేరాలు చెప్పేవాట. ఓ 4 రోజులు విన్నాక 5వ రోజున, అబ్బాయి నీకు ఆ వీధిలో ఉన్న పందికి పెద్ద తేడా లేదన్నాడు ఆయన. ఎంత కష్టపడి మీకు సేవ చేస్తున్న శిష్యుణ్ణి నన్ను పందితో పోల్చారా స్వామి, నందితో అయినా పోల్చకుండా అన్నట్ట. ఏం చెప్పమంటావు, పంది ఏం చేస్తుంది, మలమూత్రాలు అక్కడ కనబడగానే నాలుగుతో నాగుతోంది. ఇతరుల పాపములనే మలమూత్రాలు నువ్వేం చేస్తున్నావు, నీ నాలుగుతో తిట్టడం ద్వారా నాగుతున్నావు. రోజు వాడి గురించి నాకు చెబుతున్నావు అంటే నీ నాలుగుతో వాడి మలమూత్రాలు నాగుతున్నావు. పాపాలన్నీ మలమూత్రాలే, వాడి పాపాలు అస్మాడు ఎత్తుతున్నావు అంటే నువ్వు నాలుగుతో ఏం ముట్టుకున్నట్టయింది, వాడి మలమూత్రాలు నాగినట్టే అవుతోంది. తద్వారా నువ్వు పందివి అయిపోయావు. కాబట్టి ఇక మీదట ఎప్పుడూ ఇతరుల లోపాల గురించి, ఇతరుల గురించి, చెట్ట గురించి విడిగా వేదికల మీద ఇతరులలో ఉన్న సాధన కోసం దోషం ఎత్తి చూపాలి తప్ప శాస్త్ర ప్రకారంగా విడిగా ఏ వ్యక్తిని పట్టించుకోవద్దు అన్నాడు. తెలుసో తెలియకో ఎల్లం ఇలాంటిది, పుల్లం అలాంటిది అన్నామా, వాళ్ళ దుర్మార్గత్వం వాళ్ళ చెడ్డతనం ఎత్తామా, వాళ్ళ మనం లాక్కుంటున్నాము, వాక్కు ద్వారా ఎక్కువ లాక్కుంటూ ఉంటాము. పరదోష కథా విముఖుండనెప్పుడున్, ఒక అత్యద్భుతమైన మాట ఇక్కడ చెప్పుకోవాలి. పూర్వం పరీక్షిత్తు అని పేరు కలిగిన ఒక రాజున్నాడు. ఈ పరీక్షిత్తు కాదు, సుఖయోగీంద్రుడి దగ్గర పురాణం విన్న పరీక్షిత్తు కాకుండా హైహయ వంశంలో పరీక్షిత్తు అని ఒక రాజున్నాడు. ఈ రాజుగారు ఓసారి వేటకు వెళ్ళాడు. మహాభారతం అరణ్యపురంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి, ఎర్రాప్రగడ దీని అనువాదం చేశాడు కూడా. ఈయన వేటకు వెళ్ళి పొరపాటున ఒక పొదలో అలికిడి అయితే అది జింక అనుకుని కొట్టేశాడు. తీరా చూస్తే అది జింక కాదు, ఒక యోగి, ఒక మునిబాలకుడు, 14 ఏళ్ళు ఉండే ఒక మునిబాలకుడు పొదలో ఏవో పళ్ళవి కోస్తున్నాడు దర్భలోను. ఈ బాణం ఆయనకి తగిలింది, ఆయన చచ్చిపోయాడు కిందపడి. ఇంకా చూడండి, ఈ రాజుగారు చాలా దుఃఖించి ఎంత పాపాత్మండి, వేట వ్యసనమన్నారు, జంతుహింస చెయ్యకూడదని తెలుసుండి కూడా వచ్చాను, అన్యాయంగా ఒక మునిబాలకుడిని చంపేశాను, ఏం చేస్తే ఈ పాపం పోతుందా అని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఒరే చాలా పొరపాటు, ఇప్పటికే మనం చేసింది పొరపాటు, వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకుంటే వాళ్ళు ఏదైనా శిక్ష వేస్తారో, ఆ శిక్షతో నీ పాపం పోతుంది అని మొత్తం రాజకుమారులందరినీ వెంటబెట్టుకుని, నా తల్లిదండ్రులు ఈ కుర్రాన్ని వెంటబెట్టుకుని ఆ అరణ్యంలో ఉన్న ఆశ్రమాలు ఉన్న చోటికి వెళ్ళి, అయ్యా మా కుర్రాడు ఒక అపకారం చేశాడండి మీకు తెలియకుండానే అన్నట్ట. ఏమిటి అన్నాడు ఆ యోగి చిరునవ్వు నవ్వుతూ. ఆశ్రమాల్లో కల్లా పెద్దవాడు అంటే ఒక కుర్రాన్ని బాణంతో కొట్టి చంపేశాడండి మా కుర్రాడు. వెంటనే ఆయన, నాయనా ఇలా రా అని లోపల నుంచి ఒక కుర్రాన్ని పిలిచాడు. లోపల నుంచి ఒక మునిబాలకుడు బయటకు వచ్చాడు. ఈ మునిబాలకుడినైనా ఈ పరీక్షిత్తనే మీ కుర్రవాడు బాణంతో కొట్టిందనగానే ఈ పరీక్షిత్ అని వాడు తెల్లబోయి, నిజమేనండి, ఇందాక నేను వీడే బాణంతో కొట్టా, పొదలో బాణం తగలగానే గిరగిల్లాడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఎలా బయటకు వచ్చాడన్నట్ట. మా దగ్గర చావు ఉండదు, మీలాంటి వాళ్ళు ఎవరన్నా పొరపాటున బాణంతో కొట్టినా లేక ఏదైనా జంతువు మీద పడి చంపినా క్షణం చచ్చిపోయి మళ్ళీ వెంటనే బతుకుతాం మేము అన్నాడు ఆయన. అప్పుడు ఈయనకి మతిపోయింది, చచ్చి వెంటనే మీరు ఎలా బ్రతుకుతున్నారు, ఏమిటి మీ రహస్యం అని అడిగారు ఈ రాజకుమారులంతా. అప్పుడు చెప్పాడు ఆయన, మేము చేసే కొన్ని సాధనల వల్ల మృత్యువు మా దగ్గరికి రాదు, అందులో మొట్టమొదటిది ఏమిటో తెలిసిన పరదోష కథా విముఖుండనెప్పుడు, ఇతరుల చెడ్డని పొరపాటును కూడా మా నోటితో ఎత్తాం. ఎంతసేపు అడవిలో కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు ఆ పుల్ల ఇలా చేశాడు, ఈ పెంట ఇలా చేశాడు, ఈ దబ్బాయి ఇలా చేశాడు, ఈ దెబ్బాయి ఇలా చేశాడు అని ఇతరుల గురించి చెడ్డ ఎత్తుకోము, వాళ్ళ లోపాల గురించి ఎత్తుకోము, అందువల్ల మాకు మృత్యువు దగ్గరికి రాదు. ఆలస్యం ఒక ఎంత లేదు శుచి ఆకారం, మా దగ్గర సోమరితనం ఉండదు, ఎప్పుడు పొరపాటున పనంటే సమయం అంటే సమయాన్ని పరిపాలిస్తాం, అస్సలు రవ్వంత కూడా ఆలస్యం లేదు, ఆలస్యం అంటే సోమరితనం, మా దగ్గర సోమరితనము లేదు. చాలామంది చేసే పని అదే, 10 అయినా లేవరు, 11 అయినా లేవరు, 12 స్నానమా, ఎప్పుడు పెడితే అప్పుడు స్నానం చేయకుండా వంట వండడమా, ఇవన్నీ ఎంత భయంకరమైనవి. శుచి ఆహారం, ఆహారం ఎప్పుడు శుచిగా ఉండాలి, పవిత్రంగా స్నానం చేసి ఆ వండే ఆహారం కూడా పవిత్రంగా ఉండి నిలవలేకుండా చూసుకుని వాటిని మళ్ళీ దేవనివేదన చేసి తినాలి. 12 లేచి ఆ పెంట బట్టలతో పొయ్యి వెలిగించి అన్నం వండుకుని తింటే అది ఎంత భయంకర ఆహారమో, ఇంకా రోజు పగటిపూట సాధనా కార్యక్రమాల్లో చెప్పుకుందాం మనం. భగవద్గీతలో కూడా అసుర లక్షణాలన్నీ ఈ ఆహారంలో నిరూపించాడు భగవంతుడు. ఆహారం పవిత్రంగా ఉండాలి. ఇంకా ఎట్టి పరిస్థితులలోనూ ఎవరి మీద మాకు ద్వేషం ఉండదు, ఈ నియమాలన్నీ పాటిస్తున్నాం గనక యమధర్మరాజు గారి కింకరులు మా ప్రాంగణానికి రారు, మేము చచ్చినా బతుకుతాం అని చెప్పగా అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారట. కాబట్టి ఆయువుని పెంచుకోవాలి, పవిత్రతని పెంచుకోవాలి, ఎప్పటికప్పుడు యోగి కావాలి, రోగి కాకూడదు, భోగి కాకూడదు, ఇవన్నీ మన ప్రవర్తనలోనే ఉన్నాయి. కూర్చున్నంతసేపు పక్కవాడినే మన పరమాత్ముడి కింద భావించాలి. వారిలో ఉన్న పనికిమాలిన కథలు, పనికిమాలిన చరిత్రలు పదే పదే ఒగ్గడించి మనం కూడా వరాహాలుగా మారకూడదు. ఇది మనకి పెద్దలు చెప్పిందన్నమాట. ఇంకా అనేక అనేక దివ్య విశేషాలని భగవంతుడు అనుగ్రహించినంత వరకు ఆ పరమేశ్వరి ఎలా పలికిస్తేవి. నేను ఎప్పుడు అమ్మా నీకు నమస్కారం, నేనేదో పండితుండని కూర్చోను, నువ్వు మా చేత పలికించు, పలికించి అవతల వారిని సాధకులు చేయి, మమ్మల్ని సాధకులు చేయి, ఉద్ధరేదాత్మనాత్మానం అనుకుంటూ వస్తాను. ఆ పరమేశ్వరి పగలేం పలికిస్తుందో, రాత్రి ఏం పలికిస్తుందో చూద్దాం. శ్రీమద్ భాగవత కథ కార్యక్రమం సాయంత్రం మళ్ళీ 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఈరోజు ఇంక పెద్దగా ఫార్మాలిటీస్ ఉండవు కనుక సమయమునకే ప్రారంభిద్దాం. అప్పుడే ఒకరోజు గడిచిపోయింది సంపూర్ణంగా, సాయంత్రంతో 2వ రోజు కూడా గడిచిపోతుంది. కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుంది. పూర్తిగా 7 రోజులు భాగవతాన్ని, 5 రోజుల పాటు ఈ పరమ పవిత్రమైనటువంటి పురాణ ఇతిహాసాలలోనూ వేదాలలో ఉపనిషత్తులలో ఉన్నటువంటి వాక్కులని కూడా విని తరించండి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.